ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు శ్రీమద్ భగవద్గీత అందరికీ చక్కగా అర్థం కావాలి అని ఒక సత్సంకల్పం చేత చాలా కష్టతరమైనటువంటి విషయాలని తాముగా అనేక గ్రంథాల నుంచి చదివి అర్థం చేసుకొని దానిలో ఉన్న యథార్థతత్వాన్ని మనందరికీ అందజేసేటువంటి మహోపకారం చేశారు. అది శ్రీ కృష్ణార్జున సంవాదం అనే పేరుతో ఓ చక్కటి గ్రంథం ప్రచురించబడి అందరికీ అందింది. దాన్నే ప్రస్తుతం మనం పఠనం శ్రవణం సాగిస్తూ ఉన్నాం. ఈ వాటికి నిన్న జరిగినటువంటి సంఘటనలతో 28 పఠన భాగాలు పూర్తయ్యాయి. 29వ పఠన భాగం ఇవాళ ప్రారంభం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే విషయాన్ని ప్రారంభించి అది ఉపనిషద్వాక్యమని పొరపాటు పడుతూ ఉంటారు, కాదు, దానిలోని అర్థాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని అంటూ పూర్వాపరాలు నత్తేవాహం గురించి తెలుసుకోవాలి అన్నారు. ఆ తర్వాత ఏమైనదో ఈవేళ 384వ ప్రశ్న నుంచి చూద్దాం. అడిగేన్ ఆత్మనిత్యం అని చెప్పారు. ఈ నత్తేవాహం శ్లోకానికంటే ముందు చెప్పిన విషయాన్ని ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నారో మరొక్కసారి చెప్పగలుగుతారా అడిగాను. అలాగే మన భగవద్గీతలోనే చక్కని ఉదాహరణతో ప్రారంభిస్తున్నారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజరా తదా దేహాంతర ప్రప్తి ధీరః తత్ర నముహ్యతి అని భగవద్గీతలో తర్వాత శ్లోకం ఇది. అస్మిన్ దేహే అంటే ఈ దేహమనందు ఉండే దేహినః అంటే ఆత్మకు అని అర్థం. దానికి కౌమారం అంటే బాల్యము, యవ్వనం యవ్వనము, జరా ముసలితనము, యదా భవంతి ఎలా కలుగుతున్నాయో తదా అలాగే దేహాంతర ప్రాప్తి మరొక శరీరమును పొందడం కూడా భవతి అగుతుంది. తత్ర ఆ విషయంలో ధీరః బుద్ధిమంతులు నముష్యతి అంటే మోహం చెందరు, భ్రమించరు అని అర్థం. అడిగాను సరిగ్గా బాగా అర్థం కాలేదు, మరొక్కసారి చెప్పరా? ఏమీ లేదు, చాలా సింపుల్. మనం చిన్నతనంలో ఆడుకున్నాం, ఆ చిన్నతనం పోయి ఇప్పుడు యవ్వనం వచ్చిందనుకో, సుఖాలు అనుభవిస్తాం. అది పోయిన తర్వాత ఏమొస్తుంది? ముసలితనం. అవునా? ఈ చిన్నతనం, యవ్వనం, ముసలితనం అనేవి దేనికి వచ్చాయి? ఆత్మక శరీరానికా? అడిగేన్. ఆత్మ అంటే మరి నేను కదా, నేను మారలేదు. చిన్నతనంలో ఏ నేను అని అనుకుంటున్నానో అదే నేనే యవ్వనంలో కూడా ఉన్నా కదా, ముసలితనంలో కూడా నేనే అని అనుకుంటున్నాను కదా. కనుక నేను మారనట్లు అవదు కదా. గుడ్, అవదు. మరి ఈ మార్పులన్నీ దేనికి వచ్చినట్లు? శరీరానికే కదా. ఇప్పుడు శరీరమే మార్పులు చెందింది కదా, శరీరి మారలేదు. అవునా, అర్థమైందా? అడిగిన అర్థమైంది. అదేవిధంగా అంటే శరీరం మారడంలో భాగంగా అంటే చిన్నతనము, యవ్వనము, వృద్ధాప్యము వంటి మార్పులతో పాటే ఈ శరీరం నశించిపోయి మళ్ళీ ఇంకో కొత్త శరీరం వస్తుంది. ఓహో, అదే దేవరు వారు చెప్పేది, శరీరి మారదు అంటే శరీరం కలది ఏదో అది శరీరి కదా, అది మారదంటారు, అది ఉన్న శరీరమే మారుతూ ఉంటుంది అని చెప్పడం ఆ స్వామి అభిప్రాయం. అవును, ఇప్పుడు పిండే కాయ, కాయ మళ్ళీ పండు, ఇలాంటి మార్పులు అవగానే అది ఏమవుతోంది, రాలి పడిపోతుంది కదా. అలాగనే ఈ శరీరం కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అయ్యిందంటే రాలిపోవడమే. దీన్ని ఏమంటారు తెలుసిన, జనన మరణ చక్రం అంటారు. అంటే బాల్యం, ఆ పక్కన మరి కొంచెం కిందకి తిరిగింది ఒక చక్రం, అప్పుడేమొస్తుంది యవ్వనం, అదే చక్రం కిందకు వస్తే వార్ధక్యం, మళ్ళీ పక్కకి జరిగితే మరణం, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటే దేహాంతర ప్రాప్తి. ఇలాగా పైనుంచి కిందకి, కిందకి ఇలాగది చక్రం తిరుగుతుంటుందో ప్రతి ఒక్క జీవికి ఇలా తిరుగుతూనే ఉంటాయి. అడిగే శరీరం రాలిపోయినా శరీరి అంటే ఆత్మ, దానికి నష్టం లేదు, మరొక శరీరం వస్తుంది అనే దేవర వారి అభిప్రాయం. అంతేనా స్వామి? అంతే, సరిగ్గా అర్థం చేసుకున్నావు, అంతే. ఇది తెలిసినటువంటి బుద్ధిమంతుడు ఇంకెందుకు విచారిస్తాడు? అడిగాను మరి, శరీరం గురించి విచారిద్దామా అంటే అది ఎలాగూ పడిపోయేదే తప్పదు, ఏమి చేసినా అది మారకుండా నశించకుండాను ఉండదు, కనుక దాని గురించి మనం విచారించక్కర్లేదు అన్నారు. బాగుంది అడిగాను. మరి శరీరి అంటే ఆత్మ, దాని గురించి విచారిద్దామా అంటే అసలు అది నశించటం లేదనే చెప్తున్నారు దేవర వారు. నశించనే నశించదు, కాకపోతే కొత్త శరీరంలోకి వెళుతుంది. అంతే కదా అడియన్? దాసునికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైనట్టేనా? అవును, చక్కగా విషయాన్ని గ్రహించావు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ప్రత్యేకంగా ఆత్మలు నిత్యములు అని. నత్వేవాహం అనే శ్లోకంలో నేను, ఈ రాజులు, నీవు అనే వారందరం ఇది వరకు ఉన్నాం, ఇక ముందు ఉంటాం అంటూ ఆత్మ నిత్యత్వాన్ని ప్రతిపాదించారు. దానినే వివరించారు ఈ శ్లోకంలో. అడిగిన ఎట్లాగంటారు? ఇప్పుడు ఆత్మ నిత్యమే కనుక అయితే పుట్టెను గిట్టెను అనే వ్యవహారం ఎలా వచ్చి ఉంది? ఈ వ్యవహారం ఎలా వచ్చింది అని ప్రశ్న వేసుకొని, శరీరం మారుతుంది కనుక పాత శరీరాన్ని పోవడాన్ని ఏమంటున్నాం మనం, గిట్టెను అంటారు. కొత్త శరీరం వస్తే పుట్టెను అంటారు. దాన్నే వివరిస్తున్నారు. అంతేకాదు ఇంకో విషయం ఉంది అడిగాను, చెప్పండి. ఆత్మ నూతన శరీరాలని తీసుకోవడం కూడా తప్పనిసరి అని సూచిస్తున్నారు. బాల్యం నుంచి యవనానికి రావడాన్ని ఎలా ఆపలేమో, యవనం నుంచి వృద్ధాప్యానికి రావడాన్ని ఎలా ఆపలేమో, అలాగే మరణాన్ని కూడా ఆపలేము అని అంటున్నారు అడిగాను అర్జును. అయితే గో ఈ రకమైనటువంటి భయం చేతనేనేమో హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఈ మొదలైనటువంటి వారు చావు లేకుండా ఉండాలి అని అంటూ వరాలు కోరుకున్నారేమో అడియన్. అవును, జరాభయం, మరణ భయం ప్రతి వారిని కడతపరిస్తుంది. కానీ తప్పదు కదా, మనకి జరామరణాలు శరీరానికే తప్ప ఆత్మకు లేవు అని బాగా అర్థమైనప్పుడు ఇక నిశ్చింతే కదా అడిగాను. బాగా చెప్పారు. ఇక మరొక విషయం, ఇక్కడ వేరే శరీరం తీసుకోవడం ఆత్మకే కలుగుతోంది అనడమేగా, బాల్యం మొదలైన అవస్థలు మారినప్పుడు ఆత్మ ఎలా మారడం లేదో, అలాగే శరీరం మారినప్పుడు కూడా ఆత్మ మారడం లేదు అనడం కదా. ఇదేనా అడిగాను? నిజమే, కానీ ఇక్కడ ప్రాధాన్యత ఆత్మ నశించిందేమో అని దుఃఖించనవసరము లేదు అని చెప్పడం. అర్థమైందా అడిగాను? ఈ శ్లోకంలో మొదటిసారిగా దేహి అన్న పదం వాడారు, కనుక శరీరంలో ఆత్మ అనేది ఉన్నది అని ప్రతిపాదిస్తున్నట్లు అర్థం అడిగాను. అలా అనుకున్నా తప్పేమీ లేదు. గీత ప్రారంభమైందనుకున్నా గత ఒకటి రెండు శ్లోకాలలో కన్నా ఈ శ్లోకంలో గట్టిగా దేహం దేహీ అనే పదాలు వాడారు స్పష్టంగా. అయినప్పటికీ ఆత్మ నిత్యమని చెప్పడమే ప్రధానం. దుఃఖం అవసరం లేదు అని, అంటే దుఃఖం అవసరం లేదని చెప్పడము ముఖ్యమే. అదేం దుఃఖించము సరే సరిపోతుందా? ఇక ఏమీ చేయనక్కర్లేదా? శరీరం నుండి శరీరానికి ఇలా ఆత్మ మారుతూ ఉండవలసిందేనా ఎప్పటికీ? అవును, కర్మలని అనుసరించి దేహాలు మారక తప్పదు కదా. అలా మారుతూ ఉంటాయి, కర్మలను అనుసరించి దేహాలు మారక తప్పదు. మరి అడిగినదే, అలా దేహాలను మార్చడం ఆగడం ఎలా? మరి దీన్ని ఆపడం అంటే శాస్త్రీయములైనవి తన వర్ణానికి ఆశ్రమానికి తగినటువంటి మంచి కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తూ ఉంటే కొంతకాలానికి ఈ దేహాలను మార్చుకునేటువంటి వ్యవహారం ఉండదు. అంటే మరి అడిగేం ఇక దుఃఖం కూడా ఉండదంటారా? దీంతోపాటు దేహాలను మార్చడం ఆగిన తర్వాత ఇక దుఃఖం ఉండదు, కానీ అంతవరకు కర్మల అనుభవం ఉంటుంది. కనుక సుఖదుఖాలు కలగక మానవు ఓర్చుకోవలసిందే. అడిగాను మరి శాస్త్రీయమైన కర్మలనే చేయాలని ఎందుకు అనడం? మరి శాస్త్రం అంటే ఏమిటి? భగవంతుని శాసనం, దాని ప్రకారంగా చేయవలసినటువంటివి చేయడం, మానవలసినవి మానడం. ఇది జరిగితేనే ఆయన అనుగ్రహం లభిస్తుంది మనకి. అది ఉంటేనే కర్మలు తొలగడం జరుగుతుంది. అడిగాను, బాగా చెప్పారు. మరి తన వర్ణానికి ఆశ్రమానికి తగిన కర్మలు అని అంటే ఎలా తెలుస్తుంది? అడిగాను, ఎలా ఏమిటి? ఇదిగో అర్జునుడు క్షత్రియుడు కదా, గృహస్థు కదా, యుద్ధం చేయను బిచ్చమెత్తుకుంటాను అని ఆయన అనడం శాస్త్రవిరుద్ధమే కదా. అడిగాను, ఫలాపేక్ష విడిచి అన్నారు, దాని అర్థం ఎలాగడిగాను? నీకు ఆ వివరాలు ఇంకా ముందు ముందు చాలా బాగా తెలుస్తాయి. మోక్షం కావాలంటే కర్మల ఫలాపేక్ష విడవలసిందే. అబ్బా ఎన్ని చెప్పండి స్వామి, ఈ దేహాలని మార్చడం అనేది ఆగిపోవడం జరిగేంత వరకు సుఖదుఖాలు తప్పమంటున్నారే, ఎలా స్వామి అది? ఆ విషయం ఇదిగో ఈ శ్లోకంలో చెప్తున్నారు, జాగ్రత్తగా విను. భగవద్గీత గొప్పతనమే అది. మరి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వివరించి చెప్తారు. ఇదిగో భగవద్గీతలో ఈ శ్లోకం, మాత్రాస్పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంతితిక్షస్వ భారత. మాత్రాస్పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంతితిక్షస్వ భారత. ఇది శ్లోకం. కౌంతేయ అంటే అర్జున అని అర్థం. మాత్రాస్పరిశాః విషయములతో ఇంద్రియముల సంబంధమును, శీతోష్ణ దుఃఖదుఃఖదాహ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ చలి వేడి మొదలైన సుఖదుఖములను కలుగచేయును. అంటే విషయములతో ఇంద్రియముల సంబంధములు చలి వేడి సుఖదుఖాలు కలుగజేస్తూ ఉంటాయి. ఆగమా పాయిన అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అనిత్యాస్తు స్థిరంగా నిలిచి ఉండేవి కాదు. తస్మాత్ అందువలన హే భారత ఓ అర్జున, తాన్ వాటిని తితిక్షిస్వ కొంచెం ఓర్చుకో అన్నాడు. అడియన్ కొంచెం ఈ శ్లోకం అయోమయంగా ఉన్నది. అడియన్ మాత్రాస్పర్శలు అన్నారు, మాత్రలంటే చెప్తాను విను అని అంటూ స్వామివారు 403వ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి పూనుకుంటూ ఉన్నారు. ఆ విషయాలని రేపటి రోజున మరి కొంత విస్తృతంగా తెలుసుకుందాం. ఇంతవరకు చక్కటి అవగాహన కలిగించిన స్వామివారి దివ్య చరణాలకి అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి గీతాభిమానులందరికీ అనేక మంగళాశాసనాలు పలుకుతూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు హైదరాబాదు.